ഹലോ.
ഹലോ, ഹായ് മാഡം. ഡിവൈൻ മോർണിംഗ്. ഡിവൈൻ മോർണിംഗ് മാഡം.
ഇവിടെ ഡിവൈൻ മോർണിംഗ് ചെത്തുന്നാ?
నేను ఇండియాలో, యుఎస్ లో ఉన్నాను. కానీ మీకు మార్నింగ్ కదా.
అదా చెప్పు
మేడం. గుడ్ న్యూస్ మేడం, నాకు జాబ్ వచ్చింది మేడం.
ఓ కంగ్రాట్స్, కంగ్రాట్స్.
చాలా చాలా నేర్చుకున్నాను మేడం. ఇది ఇది చేయడానికి నేను ఇంకా ఇండియానికి కాన్సెప్ట్ అన్ని కబ్జోడ్ అన్ని చేశాను. నేను ఫైనల్లీ అవ్వదేమో అనుకున్నాను, బట్ ఇండియానికి ద్వారా సాధ్యమైంది మేడం.
ఎక్కడ వచ్చింది?
నేను చెప్తాను. ఏమేమి యుఎస్ లోనే మేడం, న్యూయార్క్ లో.
ఓకే ఓకే.
రేపే మేడం జాయినింగ్. నాకు ఇవాళ ఈవినింగ్ వచ్చింది. మీ టైం ఎర్లీ మార్నింగ్ వచ్చింది, మా టైం 5:30 వచ్చింది జాయిన్ డేట్.
ఓకే,
రేపు నుంచి ఇంకా ఫుల్ గా బిజీ అయిపోతాను కదా. సో యాక్చువల్లీ నేను మార్చ్ లో నాకు ఈడి కార్డ్ వచ్చింది మేడం. సో మార్చ్ లో వస్తే ఇంకా నేను జాబ్ చేద్దామని డిసైడ్ అయ్యానమాట. ఇంకా మార్చ్ నుంచి చదవడం స్టార్ట్ చేశాను. సో 2 మంత్స్ లో చదవడం కంప్లీట్ చేసేసారు. 2-3 మంత్స్ లో అయిపోయింది. ఇంకా మే నుంచి స్టార్ట్ చేస్తున్నాను జాబ్ సర్చింగ్. సో ఇనీషియల్ గా కొత్త కదా అందుకని రావట్లేదు అనుకున్నా. మే, జూన్, జూలై వరకు అలాగే అనుకున్నా. ఎంత ట్రై చేస్తున్నా ఇంటర్వ్యూస్ వస్తున్నాయి. నేను సరిగ్గా చెప్పేదాన్ని కొన్ని, కొన్ని సరిగ్గా చెప్పలేకపోయేదాన్ని. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ లేదు కదా. సో ఏ జాబ్, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా నాకు అన్ని రాలేకపోతే చదవడం, ఏదో ఒక విధంగా ఫెయిల్ అవడం అలా జరిగేది. సో తర్వాత నాకు ఒక ఫస్ట్ బ్రేక్ ఏంటంటే ఒక ఇంటర్వ్యూ మేడం. అది నేను బ్లూ క్రాస్ బ్లూ షీల్డ్ అని చెప్పి కాగ్నిజెంట్ ద్వారా వచ్చింది ఆ కంపెనీ. సో కాగ్నిజెంట్ కి ఇంటర్వ్యూ ఇచ్చాను. కాగ్నిజెంట్ లో పాస్ అయిపోయాను. సో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ రమ్మన్నారు. సో నేనేమొచ్చి నాకు జాబ్ వస్తుంది రాదు నీ న్యూట్రల్ అలా అనుకుని సార్ నన్ను చదవడం మీద చదివేశాను, వస్తుంది రాదు న్యూట్రల్ అనుకుని వెళ్ళాను మేడం. వెళ్ళాను, ఇంటర్వ్యూ చెప్పాను. ఇంటర్వ్యూ చెప్పిన ఇంటర్వ్యూర్ కూడా ఇంటర్వ్యూర్ ఆయనలో ఉన్న దైవం దగ్గర తీసుకెళ్ళు అవన్నీ అనుకున్నాను, అన్ని చేశాను. కానీ తీరా చూసే నాకు జాబ్ వాళ్ళు రిజెక్ట్ చేశారని చెప్పి తెలిసిన తర్వాత. సో అయితే ఇంకా నేను ఏంటి, నేను బాగా సాధన చేస్తున్నాం కదా, అన్ని అవుతుంది అవుతుంది ముట్లు అనుకుంటున్నాం కదా, ఎందుకు రావట్లేదు, నాకు ఎందుకు రావట్లేదు అని చాలా స్ట్రెస్ అయిపోయింది మేడం. అయిపోయి ఎక్కడేదో మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడైతే మిస్టేక్ జరుగుతుంది, చేసే సాధనలో అలా అనుకునేదాన్ని. సో అలా అనుకుని ఇంకా ఒక 1 వీక్ అయితే నేను ఇంకే జాబ్స్ అప్లై చేయకుండా ఫస్ట్ అసలు నేను ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను అది కూర్చొని ఆలోచిద్దామని చెప్పి నేను 1 వీక్ కాల్స్ అటెండ్ అవ్వకుండా చూసుకున్నాను అనమాట. చూసుకుంటే అప్పుడు నాకు ఫస్ట్ ఏం వచ్చిందంటే నేను అనుకోవడం అంటే బయటకు అనేసుకున్నాను. నాకు వస్తుంది రాజు న్యూట్రల్, నేను జాబ్ చేస్తానే చేయను న్యూట్రల్ అలా అనేసుకుంటున్నాను, బయటకు అనేసుకుంటున్నాను. కానీ లోపల అయితే ఆ ఫీలింగ్ లేదు. లోపల ఏంటి ఫీలింగ్ ఏంటి అబ్జర్వ్ చేసుకుంటే ఎలాగైనా జాబ్ చేసేయాలని కసి లోపల అది ఉంది అనమాట. అది ఉంటుంది కానీ బయటకు అలా అనేసుకుంటున్నాను అని చెప్పి రిలైజ్ అయ్యాను మేడం. అప్పుడు తర్వాత అప్పుడు ఏం చేశాను అంటే ఫస్ట్ నేను ఏం చేసుకున్నాను అంటే నిజంగానే ఫీల్ అయ్యాను మేడం. జాబ్ వస్తుంది 33%, రాకపోవచ్చు కూడా. ఓకే, రాకపోతే రాకపోని ఏముంది, నేను ఒక హౌస్ వైఫ్ కింద ఉంటా, అది కూడా తప్పేం కాదు. ఎంతమంది హౌస్ వైఫ్లు పిల్లల్ని మంచిగా రేస్ చేస్తున్నారు, నేను అది కూడా ఎంజాయ్ చేస్తాను. న్యూట్రల్ ఏదైనా అవ్వచ్చు, వస్తే వస్తుంది లేదంటే లేదు అని చెప్పి 3 రెడీ అయ్యాను మేడం. రెడీ అయిన అలాగా ఈ 1 వీక్ లో ప్రాసెస్ చేసుకునే లోపలే సడన్ గా నా ఎంప్లాయర్ ఫోన్ చేసి మీకు ఒక కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తా అన్నారు, వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటా అన్నారు అన్నారు. సరే నేను 1 వీక్ చదవలే కదా, నేనే ప్రెషర్ కూడా చేసుకోలేదు, వాళ్ళకి ఏదో చెప్పేస్తాలే, నాకు తెలిసిన నేను చెప్తాలి అనుకునేసరికి వాళ్ళన్నీ నాకు తెలిసిన క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ అడిగారు మేడం. సో అది ఎప్పుడు జరిగిందంటే నవంబర్ 4 అయింది మేడం ఈ ఇంటర్వ్యూ, వేరే ఇంటర్వ్యూది ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఓకే, ఏదో లక్కీగా అయిపోయింది అనుకున్నాను. దాని తర్వాత క్లయింట్ రౌండ్ అయింది. క్లయింట్ రౌండ్ కూడా ఇనిషియల్ స్క్రీనింగ్ అయింది అనమాట. సో క్లయింట్ రౌండ్ వరకు నాకు 3 డేస్ టైం ఇచ్చారు, ప్రిపేర్ అయ్యాను అనమాట. ప్రిపేర్ అయితే చెప్పాను, క్లయింట్ రౌండ్ కూడా బాగానే చెప్పాను. బాగానే చెప్తున్నంత క్లయింట్ మేనేజ్ చెప్పారు, ఇప్పుడు ఓన్లీ నేను ఓన్లీ 5 మినిట్స్ జస్ట్ మీ బ్రీఫ్ గా మీ నాలెడ్జ్ టెస్ట్ చేశాను, కానీ నాకు నీకు ఫుల్ గా డీప్ గా నాలెడ్జ్ ఉండాలి, తెలుసుకోవాలంటే టెక్నికల్ ఇంటర్వ్యూ పెడతాను, నీకు 2 డేస్ లో టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటది అని చెప్పారు మేడం. అనగానే నాకు ఇంకా టెన్షన్ వచ్చేసింది, టెక్నికల్ ఇంటర్వ్యూ అనగానే. సో డీప్ గా టెక్నికల్ ఇంటర్వ్యూ పెడతాను అని చెప్పారు అన్నమాట. సో ఇంకా నాకు భయం వేసింది. భయం వేసినా అప్పుడు మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకున్నా, ఓకే జాబ్ చేస్తే చేస్తాను, లేదంటే లేదు, జాబ్ చేయాలి అని ఫిక్స్ అయిపోయింది మేడం మొన్నటి వరకు. ఇప్పుడు ఏంటంటే జాబ్ చేస్తే చేస్తాను, లేదంటే లేదు, నేను ఇంటికి బాగా చెప్తే చేస్తాను, లేదంటే లేదు. అన్నిటికి అలా 33% అనుకోవడం కాకుండా ఫీల్ అయ్యాను మేడం. నిజంగానే నిజంగా నాకు రాపినా పర్వాలేదు, ఓకే దట్స్ ఓకే అని ఫీల్ అయ్యా అనమాట. ఫీల్ అయినతో సరే అని చెప్పి, అసలు నా అదృష్టం ఏంటంటే ఇక్కడ లోకల్ పొజిషన్ కి అసలు కనీసం ఫేస్ టు ఫేస్ కంపల్సరీ పిలుస్తారు. ఇప్పుడు నేను న్యూయార్క్ లో ఉండి న్యూయార్క్ లో జాబ్ చేయాలి అంటే కంపల్సరీ ఫేస్ టు ఫేస్ పిలుస్తారు. అలాంటిది ఈ కంపెనీ ఫేస్ టు ఫేస్ కూడా పిలే, ఓన్లీ టెలిఫోనిక్ లోనే చేస్తారు అనమాట. అసలు అది చాలా రేర్ అనమాట, లోకల్ లో ఉన్నది కంపల్సరీ రమ్మంటారు. అలాంటిది క్లయింట్ రమ్మని లేదు. ఓకే అమ్మయ్య పర్లేదులే ఇంకా ఇది వచ్చేస్తుంది అనుకున్నాను మేడం. సో నవంబర్ 4 ఇనిషియల్ స్క్రీనింగ్ అయింది, నవంబర్ 16 ఏమొచ్చి టెక్నికల్ ఇంటర్వ్యూ అయింది. సో టెక్నికల్ ఇంటర్వ్యూ అయిపోతే చాలా బాగా చెప్పాను, అంటే టెలిఫోనికే కదా మేడం, సో కొంచెం గూగుల్ చేసుకుంటూ చెప్పాను అనమాట రానివన్నీ. సో అయిపోయింది, నాకు మెసేజ్ కూడా వచ్చింది యూ గాట్ సెలెక్టెడ్ అని. సో ఇంకా హ్యాపీగా ఉన్నాను మేడం. హ్యాపీగా ఉంటే ఇంకేంటి, అయిపోయింది ఇంటర్వ్యూ అయిపోయింది, ఆఫర్ లెటర్ రావడానికి ఏమో రావట్లేదు. ఏమైంది ఏంటంటే ఏమో డిలే, వాళ్ళు టూర్ వెళ్ళారు, వెయిట్ చేయమంటున్నారు, అవుట్ ఆఫ్ ప్లేస్ వెళ్ళారు మేనేజర్ వెయిట్ చేయమన్నారు. అంటే సరే అని చెప్పి 1 వీక్ వెయిట్ చేస్తే ఇంటికి రాలేదు, 2 వీక్స్ వెయిట్ చేస్తే ఇంటికి రాలేదు, ఇంటికి రావట్లేదు అనమాట. సో మేనేజర్కి అడిగాను, అంటే మధ్యలో వెంటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అడిగా ఏంటంటే ఇంత నాకు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోయింది చెప్పారు, నాకు ఆఫర్ లెటర్ రావట్లేదు ఏంటంటే. అప్పుడు నాకు చెప్పారు ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ లేదు మేడం, నవంబర్ ఎండింగ్ డిసెంబర్, అది నవంబర్ 16 కాస్త డిసెంబర్ 1 వీక్ వరకు పోస్ట్పోన్ చేశారు మేడం ఆఫర్ లెటర్ కోసం. ఇప్పుడు డిసెంబర్ కదండి, మంత్ ఎండింగ్ కదా, ఇప్పుడు ఫండ్స్ లేవంట కంపెనీకి. సో మీకు వస్తే వస్తుంది, లేదంటే లేదు, ష్యూర్ కాదని చెప్పారనమాట. ఇంకంతే నేను అసలు జాబ్ వచ్చేసి ఇంకా అన్ని అంతా అయిపోయింది అనుకున్నప్పుడు ఇలా ఎందుకు అయింది అనుకునేదాన్ని. ఎందుకు నాకు ఇంత బ్యాడ్ గా జరుగుతుంది, నాకు ఎందుకు ఇంత అన్లక్కీ అని చెప్పి చాలా బాధేసింది మేడం ఫస్ట్. తర్వాత అనిపించింది, తర్వాత తీసుకుని ఆలోచించుకుంటే నాకు ఏంటంటే పొద్దు నుంచి అసలు టైం ఉండదు మేడం, బాబుతో ఫుడ్ పెట్టడం, అన్నం అంటే వంట చేయడం, వాడి వెనకాల తిరగడం ఇదే అవుతుంది. నాకు ఓన్లీ 2 అవర్సే ఉంటుంది రోజుకి, వాడు పడుకున్నప్పుడు ఆలోచించుకోవడానికి. సో రోజు పడుకున్నప్పుడు ఆలోచించుకునేదాన్ని, ఎక్కడ ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, నేను ఎందుకు ఇంత సాధన చేస్తున్నా, 6 ఇయర్స్ నుంచి చేస్తున్నా, అయినా ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి అనుకుంటే, అప్పుడు నాకు లోపల ఏం మెసేజ్ వచ్చిందంటే, ఈ సృష్టిలో జరుగుతున్న ప్రతిదీ పర్ఫెక్టే. అంటే మనం అనుకుంటాం కదా ఒక యాక్సిడెంట్ జరిగింది అయ్యో జరగకుండా ఉండాల్సింది అని, కానీ అన్ని పర్ఫెక్ట్ గానే జరుగుతున్నాయి. వాడు ఏది ఇంపర్ఫెక్ట్ గా చేయరు, నాకు జరుగుతున్న ప్రతి ఫెయిల్యూర్ కూడా కరెక్ట్ గానే జరుగుతుంది. కానీ ఆ ఫెయిల్యూర్ ఎందుకు జరుగుతుంది అంటే నేను ఏదో నేర్చుకోవట్లేదు, సో ఫెయిల్యూర్ ఇంకా ఇస్తున్నాడు గాడ్ అని చెప్పి తెలుసున్నాడు. సో అప్పుడు కూర్చొని ఆలోచిస్తే అసలు ఎందుకు అని చెప్పి ఆలోచిస్తే, అప్పుడు సో నా కంపెనీ పేరు ఏంటి అంటే మాంటిఫైర్ అనమాట, మాంటిఫైర్ ఐటీ కంపెనీ. సో అది బేసికల్ గా వచ్చేసి హెల్త్ కేర్ డొమైన్ మేడం, అంటే అది చాలా పెద్ద హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్ చైన్ ఆఫ్ హాస్పిటల్స్ అనమాట అది. ఆ హాస్పిటల్ తాలూకా డేటాబేస్ అంతా నేను చూడాలి ఈ ఐటీలో. సో అది నాకు వచ్చిన జాబ్ అనమాట. నా పాత జాబ్ కూడా వచ్చిపోయింది అన్నాను కదా, అది కూడా ఐటీ హెల్త్ కేర్ జాబే. సో ఏంటి నాకు అన్ని హెల్త్ కేర్ జాబ్స్ వస్తున్నా అవి కూడా పోతున్నాయని చెప్పి అనలైజ్ చేసుకుంటే అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటి, నేను ఎప్పుడు మెడిసిన్స్ ని డాక్టర్స్ ని హెయిట్ చేస్తాను మేడం. ఉంటే నాకు తెలిసింది ఇచ్చి ఎప్పుడు మెడిసిన్స్ వేసుకోకూడదు, అసలు హాస్పిటల్ డాక్టర్స్ ఎందుకు ఉన్నారు, వాళ్ళు స్పిరిచువల్ గా తయారైతే అందరినీ స్పిరిచువల్ గా చేయొచ్చు కదా, వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చి ప్రజల్ని అదే మనుషులకి అంతా మెడిసిన్స్ ఇచ్చేసి ఆ టాబ్లెట్స్ వల్ల వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి అని నాకు అసలు డాక్టర్ ప్రొఫెషనే ఇష్టం ఉండేది కాదు. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే నేను డాక్టర్స్ ని హెల్ప్ చేస్తున్నాను, ఇంకా నాకు డాక్టర్స్ ఇస్ నథింగ్ బట్ హాస్పిటల్స్ లోనే చేస్తారు కదా, నాకు హాస్పిటల్ లాంటి కంపెనీలోనే జాబ్ వచ్చింది, నాకు డాక్టర్స్ ని హెల్ప్ చేస్తున్నాను కాబట్టి నాకు రావట్లేదు అని రియలైజ్ అయ్యాను మేడం. సో అప్పుడు నేను డాక్టర్స్ ని హాస్పిటల్స్, నాకు హాస్పిటల్ అంటే కూడా ఇష్టం ఉండదు, స్పిరిచువల్ గా మనం స్పిరిచువల్లీ మేచేసుకుంటే అన్ని తగ్గిపోతాయి కదా, డాక్టర్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళడం, వాళ్ళ అవసరం ఏంటి మనకి అనిపించేది అప్పుడు. అండ్ ఎవరు మెడిసిన్స్ ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారని తెలుసు అనుకుని వెంటనే సలహా ఇచ్చేస్తా, మీరు ఎందుకు మెడిసిన్స్ వాడుతున్నారు, అసలు మెడిసిన్స్ మంచిది కాదు హెల్త్ కి అని. సో అప్పుడు నేను సీరియస్ తీసుకున్నా, సో నాకు డాక్టర్స్ అంటే హేట్ ఉంది, డాక్టర్స్ ఎందుకు నేను అంత హేట్ చేస్తున్నాను, ఇటు స్పిరిచువల్ స్పిరిచువల్ అంటున్నాను, ప్రపంచంలో అందరు స్పిరిచువల్ అయిపోలేరు, కొంతమందికి యాక్సిడెంట్స్ అవుతాయి కదా మేడం, సడన్ గా పెద్ద యాక్సిడెంట్ అవుతాడు, అసలు కామాలోకి వెళ్ళిపోతే అది స్పిరిచువాలిటీ ఏం నేర్చుకోగలుగుతా, అప్పుడు ఏం ఇంప్లిమెంట్ చేయగలుగుతాడు, అప్పుడు డాక్టర్స్ హెల్ప్ ఉంటేనే కదా, హాస్పిటల్ హెల్ప్ ఉంటేనే కదా, టాబ్లెట్స్ హెల్ప్ ఉంటేనే కదా, వాడు ప్రతి కోలుకున్న తర్వాతే కదా స్పిరిచువాలిటీ చేయగలడు. అసలు మనిషికి తెలివే లేకుండా ఉంటే ఏం చేస్తాడు, ఆ తెలివి రావాలంటే డాక్టర్స్ హాస్పిటల్స్ టాబ్లెట్స్ ఇవన్నీ హెల్ప్ చేసుకునే కదా చేస్తారు. సో ఇవన్నీ ఎంతో హెల్ప్ చేస్తున్నాయి, నేను ఇంత చిన్న చూ చూసాను వీటిని అని చెప్పి అర్థమైంది మేడం. సో ఓకే, హాస్పిటల్స్ డాక్టర్స్ ని టాబ్లెట్స్ ని మెడికల్ కంపెనీస్ ని అదేంటి ఆ ఫార్మసీ మెడికల్ హాస్పిటల్ ఏమంటారు మెడికల్ షాప్స్ ని అన్నిటినీ నేను కల్పిస్తున్నా, అవన్నీ నాలోనే ఉన్నాయి, ఆ టాబ్లెట్స్ ఆ డాక్టర్స్ హాస్పిటల్స్ అన్ని నాలోనే ఉన్నాయని చెప్పి అన్ని కల్పిస్తుంది అంత ఫీల్ అయ్యాను మేడం. సో ఐన్ అవుతుంటూ ఇంకా నేను హ్యాపీ, నాకు ఇంకా జాబ్ రాకపోయినా నేను హ్యాపీగానే ఉన్నాను. అయిన తర్వాత ఇంటి లోపల మా బాబు బర్త్డే December 13th, ఇంకా ఆ బర్త్డే హడావిల్లో షాపింగ్ అట్లా ఉన్నాను, అయితే సడన్ గా మళ్ళీ మాంటిఫైర్ వాళ్ళే ఫోన్ చేసి మీకు మళ్ళీ బడ్జెట్ అప్రూవల్ అయింది మేడం, మీకు మళ్ళీ జాబ్ ప్రాసెస్ నడుస్తుంది, స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ ప్రాసెస్ ఇనిషియేషన్ చేస్తున్నారు అని చెప్పి వచ్చింది. ఇంకైతే నేను ఏంటి ఇలా కల్పేసుకున్నాను, విత్ ఇన్ వన్ వీక్ కూడా పర్లేదు, 3 డేస్ లోనే కాల్ వచ్చింది, ఐ హావ్ గుడ్ న్యూస్ ఫర్ యూ, యూ గట్ యువర్ జాబ్ ఈస్ గెటింగ్ అగైన్ రీప్రాసెస్డ్ అని చెప్పి. అసలు నేను అయితే షాక్ మేడం, ఏంటి హాస్పిటల్స్ డాక్టర్స్ ని కల్పేసుకుంటే వెంటనే నాకు ఇలా వచ్చేసింది అని. తర్వాత వచ్చేసింది రావడం అయితే వచ్చేసింది, మళ్ళీ దాని తర్వాత ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయని చెప్పారు. సో ఆకి కూడా అన్నిటికి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, టెన్షన్ వచ్చేసింది మేడం ఫస్ట్, ఓహో నాకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లేదు కదా, కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ లో దొరికిపోతానని చెప్పి. సో అప్పుడు ఏంటంటే నాకు అర్థమైపోయింది, ఓకే దొరికిపోతే ఏమవుతుంది, నాకు జాబ్ రాదు, ఓకే ఐ ఫిక్స్డ్ ఫర్ దట్, నాకు జాబ్ రాకపోయినా పర్లేదు, అలా ఫిక్స్ అయిపోయాను మేడం, అంటే 33% అలా ఫిక్స్ అయ్యాను. ఒకవేళ ఏమో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ మాకు ఎంప్లాయర్స్ బాగానే చేస్తారు, అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారేమో, సో చేయొచ్చు బాగా, అది కూడా అందువిచ్చాను. సో మూడు అందువిచ్చాను మేడం, అందువిస్తే ఇంకా 2 వీక్స్ లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, నా హెల్త్ చెకప్స్ అన్ని అయిపోయాయి, అన్ని ఫైనలైజ్ అయిపోయాయి, ఆఫర్ లెటర్ కూడా వచ్చేయాలని తొందర పడిపోయేదాన్ని ఇంతకుముందు, స్పీడ్ కూడా స్లోగా వచ్చిన పర్లేదు, ఫాస్ట్ గా వచ్చిన పర్లేదు, అదే త్వరగా వచ్చిన పర్లేదు, లేట్ గా వచ్చిన పర్లేదు, ఎప్పుడు వచ్చినా పర్లేదు అని మూడాటికి రెడీగా ఉంటే మేడం, ఇవాళ ఈవినింగ్ వచ్చింది మేడం, రేపే జాయిన్ అవ్వమని.
కంగ్రాట్స్.
సో థ్యాంక్ యూ మేడం, అంటే లైక్ ఇన్ని చాలా నేను చాలా నేర్చుకున్నాను మేడం, మేబీ జాబ్ లేట్ అవ్వచ్చు ఈ 3 మంత్స్ కానీ, నేను చాలా ఇంకా ఎంత హెల్ప్ చేస్తున్నాను అవన్నీ తెలుసుకొని, అవన్నీ క్లియర్ చేసుకోవడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. మీకు శ్రీధర్ సార్ కి శత కోటి ధన్యవాదాలు మేడం, అంటే జాబ్ వచ్చిందని కాదు, లైక్ ఈ కాన్సెప్ట్ వల్ల మా లైఫ్ చాలా హ్యాపీగా నడుస్తుంది, ఏం టెన్షన్ లేకుండా
ఇప్పుడు చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడుతున్నావు. ఒకప్పుడు జాబ్ రాలేదు అని టెన్షన్ గా ఉండేదాన్ని కదా.
అవును మేడం, ఎప్పుడు 2014 లో స్టార్ట్ చేసా జాబ్ చేద్దామని, తర్వాత ఫస్ట్ శ్రీధర్ సార్ మీరు చెప్పాను కరెక్ట్ గుర్తులేదు, జాబ్ కోసం ఎందుకమ్మా, ముందు నీ ఫస్ట్ నీ నీ పర్సనల్ లైఫ్ బాగాలేదు ముందు అది క్లియర్ చేసుకో, తర్వాత జాబ్ కోసం చూసుకుందాం అంటే పర్సనల్ లైఫ్ అంతా క్లియర్ చేసుకున్నాను.
మనం ఏంటంటే తొందర పడుతూ ఉంటాము, మనకి మనకు మనకి ఉన్న రియాలిటీ కాకుండా ఏదో కావాలి ఏదో కావాలనిపిస్తుంది, కానీ మనం బ్యాలెన్స్ అయితే తప్ప రాదు అది.
అవును, మీరు చెప్పేవారు మదర్హుడ్ ని ఎంజాయ్ చేయి, నువ్వు హేట్ చేస్తే నువ్వు అది హేట్ చేయకూడదు, అసలు అది హేట్ చేయడం వల్ల నువ్వు అసలు అక్కడి నుంచి మారలేకపోతున్నావు అని చెప్పేవారు. మీరు చెప్తే నేను అన్ని దాన్ని ఏం మేడం పొద్దున్న నుంచి ఇంక వీళ్ళతోటే ఉండాలా అని చెప్పంటే, మీరు
అంటే నువ్వు అడిగేదానివి కదా నాకు ఎందుకు రావట్లేదు అన్నప్పుడు నేను చెప్పేదాన్ని, అందరికి జాబ్ వస్తుంది కదా నాకు ఎందుకు రావట్లేదు అని అడిగేదానివి కదా, అంటే నీలో ముందు
కంపేర్ చేసుకోవద్దు అనేవారు.
అంటే మరి నీకు కంపేర్ చేసుకుని బాధ వస్తే అనుభవించు కలుపుకో అని చెప్పేదాన్ని. మనకు క్రియేషన్ జరగలేదు జరగలేదు అని అనుకునే దానికన్నా ఆ క్రియేషన్ ఎందుకు జరగట్లేదు దానికి సంబంధించి మనం ఏం కలుపుకోవట్లేదు అనే దాని మీద దృష్టి పెట్టాలి ఫస్ట్. అంటే ముందు నువ్వు ఏది హేట్ చేస్తూ దేని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు, నీకు ఇప్పుడు ఇల్లు వాతావరణం నచ్చక అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు, కానీ ఇక్కడ ఎందుకు ఎస్కేప్ అయిపోవాలనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు ఇల్లు వాతావరణం మొత్తం ఇంటి చుట్టుపక్కల విషయాలన్నిటి ఇప్పుడు లవ్ చేసావు, అసలు నిజానికి వీటన్నిటిని లవ్ చేయడం వల్లే ఆ జాబ్ వచ్చింది, వీటి పట్ల ప్రేమ పెరగడం వల్లే.
అవును మేడం, ఇప్పుడు అందరూ అంటున్నారు నాకు నీకు ఎంత ఓపికమ్మా అంటే ఇవన్నీ కూడా చిరాకు పడట్లేదు మేడం, అసలు ఏం చేసినా కూడా నాకు చిరాకు రావట్లేదు, ఇంతకు ముందు కోపం ఎక్కువ వచ్చేసేది, ఇప్పుడు బ్యాలెన్స్డ్ గా ఉంటుంది.
మనం
టెన్షన్ వచ్చింది మేడం, సో జాబ్ వచ్చింది మేడం, వచ్చినంత హ్యాపీ అయిపోయా ఒక టూ డేస్, అంటే ఇప్పుడు అంత హ్యాపీగా కూడా కాదు మేడం, బ్యాలెన్స్డ్ గా ఉంటున్నా, ఓకే గుడ్ ఓకే అయిపోయిందిలే అని ఒకటి తెలుసుకున్నాను అని అనిపిస్తుంది, కానీ నాకు ఇంకా మా బాబు కోసం గుర్తు ఏడిపోతుంది మేడం, అసలు టూ వీక్స్ అయితే గుర్తు తెచ్చుకొని ఏడుస్తూనే ఉన్నాను, వెళ్ళిపోతే ఎలా ఉంటాడు ఎలాగా ఏంటి అని చెప్పి నాకు బుర్ర కూడా హీట్ ఎక్కిపోయింది ఆలోచించి ఏం చేయాలి, డేటాలో పెడితే ఉండట్లేదు మేడం, వామిటింగ్ పెట్టాము ఆల్రెడీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పి పెడితే వామిటింగ్స్ మేడం, వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ లోనే వామిటింగ్స్ ఏడ్చేసి ఎక్కువ, సో ఏం చేయాలి, మమ్మీ వాళ్ళు అడిగితే మమ్మీ వాళ్ళు రాలేరని చెప్తున్నారు, అత్తే వాళ్ళు ఏంటంటే మా ఆడపడుచు ప్రెగ్నెంట్ అనమాట, సో తను వదిలేసి రాలేరు, డే కేర్ ఏమసి అవ్వదు, ఎవరైనా ఇంట్లో ఇస్తే వాళ్ళు సరిగ్గా చూసుకుంటారు అదొక భయం, డబ్బులు ఇచ్చినా కూడా చూసుకుంటారు భయం, సో ఇది ఆలోచించి బుర్ర హీట్ ఎక్కిపోయింది అనమాట నాకు. సో అప్పుడు నేను అనుకున్నాను పరమాత్మ ఇది నా వల్ల కాదు, నా బాబు కోసం కూడా నువ్వే చూసుకో, వాడు హ్యాపీగా ఉండాలి నేను లేకపోయినా కూడా, దాన్ని కూడా నీ మీద బాధ్యత ఇచ్చేస్తున్నాను అంటే నేను ఫీల్ కూడా అయ్యాను మేడం, ఏదో నా చేతులు అంతా పైకి ఎక్కేసి గాడ్ గాడ్కి ఇచ్చేస్తున్నట్లు బాధ్యత అంతా, అలా ఫీల్ అయిన తర్వాత అలా అంటే వెంటనే కాకుండా లైక్ 1-3 డేస్ లో పక్కింటి వాళ్ళు ఏదో టాపిక్ నేను మాట్లాడి ఎందుకు నానీస్ దొరుకుతారు ఇక్కడ ఇండియా నుంచి వచ్చేవాళ్ళు తెలుగు నానీస్ దొరుకుతారు వాళ్ళు చక్కగా చూసుకుంటారు అని చెప్తే అప్పుడు అంతా గూగుల్ చేసి సెర్చ్ చేస్తే అప్పుడు దొరికారు మేడం. ఇప్పుడు ఒక ఆవిడ పెట్టాము నాని కింద, సో పొద్దున్న నుంచి ఇంకా మా ఇంట్లోనే ఉండిపోతారు, 2 వీక్స్ కి ఒకసారి వాళ్ళ ఇంటికి డ్రాప్ చేస్తే చాలు, సో అలా పెట్టాం అనమాట. అండ్ నేబర్స్ అందరికి చెప్తాను నేను ఇంకెళ్తాను జాబ్ కి, మీరే మధ్య మధ్యలో వచ్చి చూసుకోండి అని. అండ్ ఈయన కూడా చెప్పారు, నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతాను కంపెనీలో, అదే ఫ్రీక్వెంట్ గా ఇంట్లో నుంచి వర్క్ చేసేటట్లు ఆప్షన్ అడుగుతా అంటే ఇంట్లో కూడా ఆఫీస్ లో అడిగితే ఆఫీస్ లో కూడా ఒప్పుకున్నారు, ఇంక ఇవన్నీ ఓకే ఇవన్నీ వచ్చినాక కొంచెం ప్రశాంతంగా ఉంది నా ఇంట్లో కూడా.
అంతే మరి తల్లి అనే పాత్ర ఒప్పుకోవాలి కదా.
ఒప్పుకోలేదు మేడం అసలు త్వరగా,
చాలా కష్టం చిన్నపిల్లడు కదా వదిలేసి వెళ్ళడం వాడిని చూసుకోవడం
చాలా మేడం. నేను అంత ఏడ్చాను అంటే ఇంకా చాలా ఏడ్చాను, ఆ ఫీలింగ్ వస్తేనే నాకు బాధ వచ్చేసేది వాడిని చూస్తేనే.
అందుకే తొందరపడకమ్మా, స్కూల్కి వెళ్ళాక చూసుకోమ్మా అన్నా నేను.
మేడం
అంటే
అంటే
నేను చెప్పేది నీకు అప్పుడు
కమ్యూనికేట్
అర్థమయ్యేది
చేశాను
కదా, అర్థమయ్యేవి కాదు కదా. నేనే అనుకునేవాడిని,
మేడం.
సరేలే తనకి మనం ఇప్పుడు చెప్పేవి అర్థం కాదు, దాని దాన్ని అర్థమవుతాలే అని అనుకునేదాన్ని నేను.
అవును,
ఫోన్లే
నేను
వెళ్ళి
8 మంత్ లోనే అడిగేశాను కదా మేడం, జాబ్ చేసేస్తానని. 8 మంత్ ఉన్నప్పుడే,
ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే అడిగావు.
అవును అవును,
అదేంటి రేపు పొద్దున్న బాబు వస్తున్నాడు ఎలా అమ్మా, అసలు నువ్వు ఎలా అడుగుతావు అనేదండి.
అవును మేడం, మీరు అప్పుడు అనేవారు కదా మదర్హుడ్ ని ఎంజాయ్ చెయ్యమ్మా అని. అది చెక్ స్ట్రెస్ చేసేవారు కానీ అసలు అది తీసుకునేదాన్ని కాదు అంతగా. అండ్ అదొకటి మేడం, నేను ఎప్పుడు అనేదాన్ని కదా మేడం, మీ న్యూ ఎనర్జీకి అన్ని నాకు ఏది కావాలో అన్ని అయిపోయింది, ఎక్సెప్ట్ జాబ్ తప్ప అన్ని అయిపోయి కదా అనేదాన్ని కదా. నేను ఎక్స్ జాబ్ కూడా జాబ్ కూడా వచ్చేసి నేను మాట్లాడిపోయినట్లే అని ఫీల్ అయిపోయేదాన్ని లోపల, నాకు ఇక ఒక్కటే నేను సాధించలేకపోతున్నాను అని. మేడం ఇప్పుడు నేను కొంచెం చిన్న మాస్టర్ అయినట్లేనా?
పెద్ద మాస్టర్ అయ్యా, చిన్న మాస్టర్ అయితే
ఏమో మొత్తానికి ఎలిజిబిలిటీ వచ్చింది మేడం నాకు కొంచెం అయినా.
ఎందుకు రాలేదు
వేరే వాళ్ళకి చెప్పడానికి?
ఎందుకు రాలేదు?
వచ్చిందా?
ఎవరో అడుగుతున్నారు అమెరికాలో వాళ్ళు, అక్కడ ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నారు. నీ నెంబర్ ఇద్దాం అనుకుంటూ ఉంటాను. సరే మళ్ళీ వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ లోకి రాలేదు, మళ్ళీ ఇస్తాలే నీ నెంబర్.
మెయిన్ అంటే మన మీరు అదే చెప్పారు కదా మేడం, మీరు నువ్వు చెప్పి వాళ్ళు అర్థం, నువ్వు చెప్పి వాళ్ళు వినట్లేదు అంటే నువ్వే కరెక్ట్ చేసుకోవాలి, వాళ్ళు వినట్లేదు అంటే మేబీ వాళ్ళకి ఇంకా నేను నచ్చలేదంటే నువ్వు ఎక్కడో మిస్టేక్ చేస్తున్నావచ్చు అని చెప్పారు మీరు నాకు మొన్న. అంటే వాళ్ళు చూడంగానే నీకు ఆ ఫీలింగ్ వాళ్ళకే కలగాలి, నేను అడగాలని ఆ ఫీలింగ్ నువ్వు తెప్పించుకోవాలి అని చెప్పి చెప్పారు. సో నేను అది ట్రై చేస్తున్నాను మేడం, నేను వెళ్ళి వాళ్ళకి ఫోర్స్ చేసి చెప్పకుండా వాళ్ళంతటి వాళ్ళే ఇంట్రెస్టింగ్ గా ఏంటి కాన్సెప్ట్, అసలు మీరు ఇలా ఎలా ఉండగలుగుతున్నారు హ్యాపీగా అని వాళ్ళే అడుగుతారు కదా, మీరు నువ్వు హ్యాపీగా ఉంటాయని చెప్పారు. మీరు నువ్వు వెళ్ళి వాళ్ళకి అన్నిసార్లు చెప్పడం కాదు, నేను వెళ్తే వాళ్ళకే అడగాలనిపించాలి అని చెప్పారు. సో నేను అది ట్రై చేస్తున్నాను మేడం అలా ఉండడానికి.
అంటే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఉంటే అప్పుడు వాళ్ళే అడుగుతారు కదా.
అంతే. అవును,
బాగుంది బాగుంది, కంగ్రాట్స్ కంగ్రాట్స్.
థ్యాంక్ యూ మేడం.
అక్కడ కూడా ఏం నేర్చుకోవాలో అది నేర్చుకో. ఫస్ట్ డే నుంచి ఎందుకు నాకు అంత ఈగర్నెస్ వచ్చింది జాబ్ మీద, అది కూడా కూర్చుని అది కూడా ప్రాక్టీస్ చేయి. ముందు డే 1 నుంచే ప్రతి ఎమోషన్ మీద దృష్టి పెట్టి, అక్కడ కూడా ఎవరినా నో చెప్పినా తిట్టినా బాధలు వస్తాయి కదా, వాటన్నిటి ముందే అబ్జర్వ్ చేసుకుని క్లియర్ చేసుకుంటూ ఉండు. అంటే ఏదో నీ ఐడెంటిటీ జాబ్ ద్వారానే అనే ఫీలింగ్ తీసేయి ఫస్ట్. అంటే అది బ్యాలెన్స్ కావాలి, తీసేయాలి అంటే రిమూవ్ కాదు. అంటే నా ఐడెంటిటీ నాకు జాబ్ వస్తే నేను గ్రేట్ అనే ఫీలింగ్ ఉంది కదా లోపల, ఏదో మూల ఉంటుంది కదా మనకి. సో నీ ఐడెంటిటీ ఆనందంతో ఉండాలి. నువ్వు ఆనందానివి, నాకు జాబ్ వస్తే ఆనందంగా ఉంటాను, డబ్బులు వస్తే ఆనందంగా ఉంటా, పిల్లలు వస్తే ఆనందంగా ఉంటా కాదు, నువ్వు ఆనందానివే ముందు అది మనకి తెలియాల్సింది. నేను ఆనందంగా ఉంటూ జాబ్ చేయాలి, నేను డబ్బులు వస్తే నేను ఆనందంగా ఉంటాను అన్నావా కండిషనల్ బేస్ అది. అలా అన్కండిషనల్ లవ్ వైపు వెళ్ళాలి. ప్రతి సిచ్యువేషన్ లోనూ అన్కండిషనల్ చూసుకుంటూ ఉండు. ఎప్పుడు కూడా నువ్వు బ్యాలెన్స్డ్ గా ఉంటావు, రిలేషన్స్ అయినా లేదా మనీ అయినా హెల్త్ అయినా. మాకు కొన్ని ప్రాబ్లమ్స్ త్వరగా తగ్గేవి కాదు, నేను నీకు చెప్పేదాన్ని కదా, వెంటనే రిజల్ట్స్ వచ్చేవి కాదు నాకు అని చెప్పేదాన్ని కదా. కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, కానీ దానిలోపు నేను ట్రాన్స్ఫార్మ్ అవుతూ నేను చేంజ్ అవుతుంటే మార్పు వచ్చేది. ఒకటి వెంటనే వచ్చేసేది, ఒకటి సంవత్సరం పట్టేది, ఒకటి 2 సంవత్సరాలు పట్టొచ్చు, బట్ నేను ట్రాన్స్ఫార్మ్ అయ్యేంత వరకు అది రాదు. అంటే నేను దాని మీద రూపం నేను పెట్టేసుకుంటా కదా, ఇది వస్తే నేను నాకు ఆనందంగా ఉంటాను అనే భ్రమ ఉంటుంది కదా నాకు, అది పోయేంత వరకు నాకు వచ్చేది కాదు అది. అంటే నీలో ఉన్న దైవం వైపు తీసుకెళ్ళు అని అనుకుంటున్నాం కదా మనం. అంటే దాని అర్థం ఏంటి, అన్నిటితోనూ సంబంధం లేకుండా అన్నిటి మీద అన్నిటికీ అంటకుండా తామరాకు మీద నీటి బొట్టులా ఉంటాడు ఆయన. మరి ఆ స్థితికి తీసుకెళ్తాడు మనల్ని కూడా. అందుకే నువ్వు అడిగిన వెంటనే రావు కొన్ని కొన్ని రిజల్ట్స్, ఎందుకంటే మనం ఇంకా ఆ స్థితి పొందలేదనుకో, అది ఇవ్వడు ఆయన. అర్థం చేసుకోవాలి, ఓహో మనకి రావట్లేదంటే ఇంకా మనం, నువ్వు ఇందాక చెప్పావు చూడు, అట్లా మనం నేర్చుకుంటే తప్ప రాదు. అందుకే నీకు ఎప్పుడు చెప్పినా నేను అదే చెప్పేదాన్ని, ఓ అందుకే ముందు నేర్చుకోవడం మీద దృష్టి పెట్టు, స్టూడెంట్ అయిపో, నీకు ఏం నచ్చట్లేదో వాటి మీద దృష్టి పెట్టు అని చెప్పేదాన్ని చూడు. ఆ లెసన్స్ అన్ని కంప్లీట్ అయితే తప్ప నీకు జాబ్ రావట్లేదు.
అవును, మీరు ఎప్పుడు చెప్తారు నీకు ప్రపంచంలో హేట్ అన్నది ఏమి లేకుండా చూసుకో అని. అసలు మీద అండ్ మీకు తెలుసు కదా మేడం, నాకు ఇంత ముందు అసలు చలి మేడం, ఎప్పుడు నేను చలి ప్లేస్ లో ఎప్పుడు వెళ్ళిపోతానో ఎప్పుడు వెళ్ళిపోతానో అని అనేదాన్ని కదా మీకు. అయితే నేను అసలు అది కూడా మేడం, అది కూడా యాక్సెప్ట్ చేసా, నేను ఇది స్నో ఏరియా నచ్చట్లేదు, నాకు స్నో అంటే అసలు ఇష్టం ఉండదు, చలి అంటే అసలు ఇష్టం ఉండదు కదా, అది కూడా హేట్ చేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే చలిని కూడా నాలో కలిపేసుకున్నా, స్నోని కూడా, స్నోని కూడా నాలో కలిపేసుకున్నాను. స్నో ఏ నేను, నేనే స్నో అయినప్పుడు ఇంక నాకేంటి స్నో అంటే హేట్ అని చెప్పి అనుకుంటా మేడం. నిజంగా మిరాకిల్ ఏంటంటే ఇయర్ అసలు స్నో ఓన్లీ 2 times పడింది మేడం, అది కూడా ఫస్ట్ స్నో ఎక్కువ పడింది, అది ఓన్లీ 1 day ఉంది మేడం, నెక్స్ట్ డే బ్రైట్ సన్. సో చక్కగా అందరం స్నో లో ఆడుకున్నాము. మళ్ళీ తర్వాత నిన్న మొన్న పడింది అది జస్ట్ సింపుల్ లైట్ గా స్నో షవర్ వేసేసినట్లు అంతే. అసలు ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ ఏంటో నేను అంత హేట్ చేసేదాన్ని కదా, అప్పుడు ఎప్పుడు ఏదో పని మీద బయటకు వెళ్లాల్సి ఉండేది, ఆ స్నోలు ఆ చల్లలోనే వెళ్లాల్సి ఉండేది. ఇయర్ హేట్ చేయకపోవడమే ఏంటో నాకు, అసలు ఈవినింగ్ టైం ఏ పనే ఉండట్లే. అసలు ఇయర్ నేను చలిని అసలు ఎక్కువ ఫీల్ కూడా చేయలేదు, లైక్ హేట్ కానీ లవ్ కాదు కానీ. అండ్ నాకు లవ్ చేస్తే నిజంగా ఎంత బాగుందా మేడం, ఫీల్ ఎలా ఉంది తెలుసా ఇప్పుడు మేడం? సమ్మర్ సీజన్ లో తెల్లవారుజాము లేస్తే చల్లగా ఉంటుంది కదా బయటకు రాగానే, అప్పుడు ఎంత బాగుందో అనిపిస్తుంది కదా సమ్మర్ లో. నాకు అలా అనిపిస్తుంది ఇప్పుడు స్నోలోకి వెళ్తుంటే కూడా, చల్లి అంటే బయటకు ఎప్పుడైనా వెళ్ళినా కూడా లవ్ చేసిన దగ్గర నుంచి మేడం, నిజంగా అది నేను నమ్మలేకపోతున్నాను మేడం. అసలు ఇంతకుముందు హేట్ చేసినప్పుడైతే నేను అసలు తిట్టుకుంటూ కార్కి మా ఇంటి నుంచి కార్ నడాలంటే ఒక 20 steps వేయాలంతే కార్ పార్కింగ్ కి. ఆ 20 steps కూడా తిట్టుకుంటూ పరిగెత్తుకుని నడిచేసేదాన్ని ఇంతకు ముందు, కార్ వరకు పరిగెత్తుకుని వెళ్ళేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా దాన్ని లవ్ చేసి ఫీల్ అవుతున్నాను మేడం, నువ్వు రా నేను నువ్వే నేను నేనే నువ్వు అని చెప్పి ఆ స్నో ఆ ఎయిర్ అంత ఫీల్ ఇస్తా ఉంటే నాకు, అది ఎండాకాలంలో మంచు పడితే హ్యాపీగా ఉంటుంది మనకి, మంచి అంటే లైక్ ఇండియాలో వెదర్ చెప్తున్నా స్నో కాకుండా, అంత బాగుంది మేడం ఆ ఎక్స్పీరియన్స్. అండ్ ఇయర్ అసలు స్నో ఇయర్ అసలు వెదర్ చాలా బాగుంది, అసలు ఇయర్ అసలు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ కూడా లేదు, ఒకళ్ళు ఉన్నా ఒక్క రోజు ఉంటుంది అంతే. లాస్ట్ ఇయర్ ఏంటంటే కంటిన్యూస్ గా 2 months చలి స్నో స్టార్మ్స్ ఉండేవి. అంత లవ్ చేసి ఇంత ఫేవర్ చేస్తుంది ఆ నేచర్ అనిపిస్తుంది. అసలు మీకు ఈ మధ్యన ఫోన్స్ కూడా చేయట్లే కదా మేడం, శ్రీధర్ సార్ కి కూడా చేయట్లేదు, 2-3 months నుంచి అనుకోండి సార్ కూడా చేయట్లేదు. ఏంటంటే ఇంకా సాధనే మేడం, రోజు ఆడియోస్ వినడం పడుకునే ముందు, అవన్నీ గుర్తు పెట్టుకోవడం, నెక్స్ట్ డే బాగా పడుకున్నప్పుడు అవన్నీ నేర్చుకోవడం. ఒక్కొక్కరు ఆసం చేస్తున్నారు మేడం, ఇంత బాగా డీప్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇంత కొత్త వాళ్ళు కూడా ఇంత బాగా చేస్తున్నారు. నేను ఏంటి 6 years నుంచి ఉండి నేను ఏం చేయలేకపోతున్నాను అనిపించేది. ఎవరు కొత్త కొత్త వాళ్ళు అందరూ ఇంతకు ముందు చాలా తక్కువ ఉండేవారు కదా మేడం, మన కాన్సెప్ట్ లో
ఉండేవారు కానీ ఇప్పుడు వాట్సాప్ వలన కాల్స్ రికార్డ్ అవడం వలన అందరికి తెలుస్తుంది. ఇదివరకు ఉండేవారు కదా, చెప్పేదాన్ని కదా అనుభవాలు నీకు,
అంటే ఒక్కళ్ళు ఇద్దరు తెలుసు నాకు.
మేము చెప్పేవాళ్ళం కదా వాళ్ళకి ఈ రిజల్ట్ వచ్చింది ఈ రిజల్ట్ వచ్చింది అని.
అండ్ నేను ఎప్పుడు ధర్మశాపన ఇది చూస్తాను మేడం, వెబ్సైట్ లో ఎంత మంది సబ్స్క్రైబ్ అయ్యారు, 800 నుంచి చూసేదాన్ని, 800 నుంచి అలా పెరిగిపోతూ ఉండే రోజు రోజుకి నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ నెంబర్స్ పెరుగుతా ఉంటే, టక్కటక్క అలా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నా సబ్స్క్రైబర్స్ కదా మేడం. అండ్ మీ ఒక్క క్లాస్ అనుకుంటా మేడం, మీ నాకు ఈ డౌట్ కూడా వచ్చేది, ఇప్పుడు ఆయిల్ కోసం వస్తుంది కదా కోకోనట్ ఆయిల్ వాడండి, దాని తర్వాత రైస్ ఎక్కువ తినద్దు, మిలెట్స్ ఎక్కువ తినండి అని చెప్పి, అయితే ఎవరో కావడ అడిగారు మీకు మేడం, మరి ఇలాగ తినమంటున్నారు కదా, మరి అయితే అన్ని దైవం కింద తినమంటున్నారు కదా, మరి అప్పుడు ఏం చేయాలి అని, ఇది తినకూడదా, మిలెట్స్ ఏం తినకుండా ఇట్లా దైవం కింద తినాలా అని అడిగారు. అప్పుడు మీరు చెప్పారు అదేంటి, మరి ఇది కూడా దైవం నుంచి వచ్చిన పంపించిన వాళ్ళే కదా, సో దీన్ని కూడా ఇగ్నోర్ చేయొద్దు అని చెప్పారు మీరు. అంటే మిలెట్స్ ని కూడా ఇగ్నోర్ చేయొద్దు, అది కూడా 33% యాక్సెప్ట్ చేయండి అని చెప్పారు, 33% అది కూడా మంచిదే అని చెప్పారు. మీకు గుర్తుందో లేదో మేడం? మరి
గుర్తుంది,
నాకైతే అది గుర్తుంది, నాకైతే బాగా గుర్తుంది. అంటే మనం ఎక్కువ నేటివ్ కూడా లవ్ చేయాలని చెప్పి ఒక్కొక్కసారి పాజిటివ్ కూడా వదిలేస్తున్నాం కదా. నేను అప్పుడు చెప్పారు ఇది కూడా దైవం నుంచి వచ్చింది కదా, అది కూడా 33% ఉండాలి, అది కూడా యాక్సెప్ట్ చేయండి అని చెప్పారు. సో మా ఇంట్లో అదే మిలెట్స్ అప్పుడప్పుడు వైట్ రైస్ ఏం తిన్నా కూడా, ఇంతకుముందు సేవ చెప్పావు దైవం కింద భావించి తినమని, నేను అంత గుర్తుగా తినేదాన్ని కాదు, ఇప్పుడు మటుకు కంట్లో దండం పెట్టుకొని దీంట్లోనే దైవం దగ్గర తీసుకెళ్ళి అని చెప్పి, నాకు కొడు బియ్యానికి పెట్టినా కూడా అలాగే పెడుతున్నాం మేడం.
అంటే ఇప్పుడు మిలెట్స్ తినాలి తినకూడదు అని అనుకుంటున్నావు కదా, అంటే ప్రతిదాన్ని మూడు మూడు కింద చూడమని చెప్తున్నాం మేము. అంటే దీని అర్థం ఏంటంటే మిల్లెట్స్ తినాలా రైస్ తినాలా ఇట్లాంటి డౌట్స్ వచ్చినప్పుడు ముందు నీ లోపల భావన ఎలా ఉందో చూసుకోవాలి. అంటే మిల్లెట్స్ అంటే ఎక్కువ రైస్ అంటే తక్కువ ఇట్లాంటి భావనతో ఉంటున్నారు లోపల. ఇప్పుడు నువ్వు సాధన చేశానంటున్నావు చూడు, జాబ్ రాకపోతే అనేదాన్ని ఫీల్ అయ్యాను, వస్తే ఎలా ఉంటుంది అనేదాన్ని ఫీల్ అయ్యాను అంటున్నావు. అంటే దాని అర్థం ఏంటి, తినాలా తినకూడదా కాదు, ముందు నీ లోపల భావనలో దాన్ని అనుభవిస్తున్నావా లేదా, ఆ భావనలో నువ్వు ఎలా పెట్టుకున్నావు దాన్ని ఫీలింగ్, 33% ఉందా లేదా, దానికి కూడా సమానమైన స్థితి ఇచ్చావా లేదా, ఎక్కువ తక్కువ అనుకుండా ఈక్వల్ గా చూస్తున్నావా లేదా. ఇప్పుడు నేను మరి మిల్లెట్స్ నేనేం కొనట్లేదు ఇంట్లో, నేను ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా కొనలా, నేను తిన్న కూడా తినలేదు.
మరి అప్పుడు కొనలేదు అంటే దాన్ని తక్కువ చూస్తున్నట్లే కదా మేడం, మరి
నా భావనలో తక్కువేం లేదు, భావనలో తక్కువేం లేదు కదా, నా భావన పరంగా నాకైతే మిల్లెట్స్ అంటే గౌరవం ఉంది. ఇప్పుడు మధ్యలో వచ్చాయి ఇవన్నీ, రేపొద్దున మళ్ళీ రైస్ బాగుంటుంది అంటారు, మళ్ళీ రైస్ నే పట్టుకోవాలా, అంటే తానా అంటే తందనా అంటూ పోవాలా, అది కాదు కదా ఇక్కడ మనం నేర్చుకున్నది. ఎవరైనా ఇంటికి వెళ్తున్నారు, ఎవరైనా ఇంటికి వెళ్తాను కదా, అక్కడ వాళ్ళు వండుకున్నారు అంటారు, వాళ్ళు పెడుతున్నారు తింటాను, క్లాసెస్కి వెళ్తాము క్లాసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు పెడుతున్నారు తింటున్నాను, ఓకే యాక్సెప్ట్ చేస్తున్నాను. అది అన్నం ఒకలాగే అనిపిస్తాయి నాకైతే, నాకేం తేడా కనపడలేదు, రెండు ఈక్వల్ గానే అనిపించాయి నాకు, ఇది తింటేనే అది, అది తింటేనే అది అని ఏం లేదు కదా. ఇప్పుడు నాకు రైస్ అనేది మా ప్రతి షాప్ లోనే దొరుకుతుంది, నేను మిల్లెట్స్ అంటే స్పెషల్ గా ఒక షాప్కి వెళ్ళి మరీ తెచ్చుకోవాలి, ఎక్కడో వేరే వేరే చోట్ల దొరుకుతాయి అవి, దానికి ప్రాసెస్ ఉంటుంది
దొరకట్లే,
దానికి ఎందుకు
చాలా
అన్నిట్లో దైవం ఉన్నాడు అన్నప్పుడు నాకు ఇప్పుడు అన్నమే ఒక్కొక్కసారి పోతుంది ఒకసారి పోదు, తినాలనిపించదు, ఒకసారి ఆకలిస్తుంది ఒకసారి ఆకలేదు, ఆకలేసిందా ఇష్టంగా తినేస్తాం కదా. అంటే మామూలు మనకు ఆకలి ఉంటేనే కదా తినేది, నియోజకలో ముందు నుంచి మనం పాటించేది అది కదా, బాడీ ఆకలిస్తుందా లేదా చెక్ చేసుకుని తింటాము. సో ఆకలేసిందా లేదా, అది పచ్చడి అన్నమా, ఇప్పుడు కూరలో వండుకుంటారు కదా, నాకు ఒక్కొక్కసారి కూర కూడా వండుకోవాలనిపించదు. మాలో ఏంటంటే పచ్చడి తినాలి కూరే తినాలి ఇలా ఏం లేవు, ఏది ఉంటే అది వేసుకుని తినేస్తుంది. నాకు అంటే శ్రీధర్ గారు మాకు చెప్పేవారు, మీరు రకరకాల ఐటమ్స్కి వెళ్తూ ఉంటారు, మీ లోపల కొత్తదనం లేదు, అంటే మీ లోపల కొత్తదనం లేదు కాబట్టి మీరు రుచులు వెతుకుతున్నారు బయట, నేను ఎప్పుడు కొత్తగానే ఉంటాను, సో అందుకే నేను మారుతూ ఉంటాను కాబట్టి నాకు ఒకటే బయట ఒకే ఐటమ్ తిన్నా నాకు బోర్ కొట్టదు అనేవారు స్టార్టింగ్లో వచ్చిన కొత్తలో చెప్పారు. నాకు అది పాటించడానికి చాలా కష్టంగా అనిపించింది ఫస్ట్, అంటే అమ్మ ఇలా 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 చేస్తారు సాధన అని అనిపించింది. అనిపిస్తే ఇంకో మాట కూడా అన్నారు, నాకు కాఫీ అయినా ఒకటే, మంచినీళ్ళు అయినా ఒకటే, టీ అయినా ఒకటే అన్నారు. అట్లా ఇట్లా మూడు 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 డిఫరెంట్ టేస్ట్ కదా, అసలు నీళ్ళకేం టేస్ట్ ఉంటుంది అని అనిపించేది. ఇప్పుడు నేను ఆ మూడింటిని ఈక్వల్ గా చూసే స్థితికి నేనే వచ్చాను. అంటే మనం మన లోపల ఉన్న భావన మారి మన అన్నిటిని సమంగా చూసే స్థితికి వెళ్తున్నప్పుడు మనకు అన్ని ఈక్వల్ గానే కనపడతాయి. ఇది ఎక్కువ, ఇది తక్కువ, ఇది లేకపోతే ఉండలేము అనే భావన ఏది అనిపించదు. అంటే రోజు సాధన చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు నువ్వే రోజు ఇది వరకు అనుకోలేదు, ఇప్పుడు అనుకుంటున్నాను అంటున్నావు చూడు, ఫుడ్ విషయంలో ఆ భావంతో తింటుంటే అన్ని ఈక్వల్ గా కనిపిస్తాయి. ప్లేట్ లో నువ్వు పెట్టుకున్న ప్రతిదీ ఈక్వల్ గా కనిపిస్తుంది. నేను ఒక్కొక్కసారి ఇది ఈ సాధన కూడా చేసేదాన్ని, ఉత్తన్నమే తినేదాన్ని, ఏమి వేసుకోకుండా కేవలం ప్లెయిన్ రైస్ తినేదాన్ని. అసలు ఇది ఎందుకు తినలేదు, నేను రేషన్ బియ్యం వండుకున్నాను, పామ్ ఆయిల్ ఆయిల్ వండుకున్నాను, ఆ స్మెల్ భరించలేకపోయేదాన్ని ఫస్ట్ లో. పామ్ ఆయిల్ గాని తర్వాత రేషన్ బియ్యం గాని, 1 రూపీ అంటే చీప్ గా కనపడుతుంది కదా.
రేషన్ బియ్యం అసలు ఎప్పుడు తినలేము,
కానీ నేను అవే తెచ్చుకుని తినేదాన్ని, అవే వాటినే ప్రాక్టీస్ చేశాను. అంటే నాకు వచ్చే పక్కన పాత ఇంట్లో వాళ్ళు ఓనర్స్ ఉండేవారు కదా, వాళ్ళు ఇచ్చేవారు అనమాట, ఉన్నాయేమో కావాలా అని అడిగారు. దాని అంతరే వచ్చింది నా దగ్గరికి. ఏది వచ్చినా పరమాత్మే పంపించాడు అనుకునేదాన్ని. అయితే ఇది ఎందుకు వస్తుంది రాని, ఓకే దీన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను, ఓకే తినాలా, ఇది నాకు హేట్ ఉంది అర్థమైపోయేది. నాకు దీని పట్ల హేట్ ఉంది నాకు, ఓకే నేను దీన్ని యాక్సెప్ట్ చేయలేనా, సరే రా అయితే నేను దీన్ని కూడా యాక్సెప్ట్ చేస్తా అనుకుని అది తినడం ప్రాక్టీస్. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 3 ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి, ఈ 3 ఇయర్స్ లో మళ్ళీ నేను ఎప్పుడు తినలేదు రేషన్ బియ్యం, కాగలేదు తినలేదు.
నేను ఎప్పుడు ఒకసారి తిన్నాను, మెత్తగా అనిపించింది, అది పెట్టుకోవాలి మనసులో.
ఎప్పుడన్నా వచ్చినప్పుడు కానీ భావన మార్చుకో ముందు, ముందు లోపలే ఊహించేసుకో, తిన్నట్టు జుగుప్స్ గా ఉన్నట్టు అన్ని లోపలే ఊహించేసుకోవాలి. మిల్లెట్స్ కూడా తిన్నట్టు అవన్నీ ఊహించేసుకో ముందే. ఇప్పుడు ఏంటంటే వీళ్ళందరూ మిల్లెట్స్ ఎందుకు, విను విను, ఇక్కడ మిల్లెట్స్ వీళ్ళందరూ ఎందుకు తింటున్నారు, తింటే ఒళ్ళు తగ్గుతుందని, అంటే లావుని హేట్ చేస్తూ సన్నం వైపు వెళ్ళాలనుకుంటున్నారు. అంటే ఇండైరెక్ట్ గా లావు ఉండకూడదు అనే కదా, కానీ ఇంత తిన్నా ఒక్కసారి రైస్ తింటే మళ్ళీ వీళ్ళు లావెక్కిపోతున్నారు, మళ్ళా మళ్ళా స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి ఒళ్ళు రావడం. ఒకసారి రైస్ తింటే మళ్ళా మళ్ళా యథారాజ తదా ప్రజ అన్నట్టు ఉంటుంది లైఫ్. చూస్తున్నాను చాలా మంది, నేను రామ్ వేరు వేరు మాస్ నేను డైట్ ఫాలో అవుతున్నారు, ఆ డైట్ ఫాలో అయినంతే బాగుంటున్నారు. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు కదా, కానీ మళ్ళా తినగానే మళ్ళా ఇది అయిపోతుంది. అంటే ఏంటంటే మన లోపల ఉన్న ఎమోషన్స్ మార్చుకోకుండా, మనం మారకుండా
ఏం చేసినా
ఏం చేసినా ఏ ప్రయోజనం ఉండదు. అది మనం అర్థం చేసుకోవట్లేదు. ప్రతి గుణంలో నాకు ఒకసారి మెసేజ్ వచ్చింది, నీకు చెప్పానా లేదు గుర్తులేదు, ఒకసారి ఆ మెసేజ్ వచ్చినప్పటి నుంచే నాకు ఫుడ్ పట్ల ఈక్వాలిటీ అనే ఫీలింగ్ వచ్చింది. అంటే ప్రతిదీ ఇప్పుడు చూడు, ఇప్పుడు మన ఇంట్లో బియ్యం ఉన్నాయి కదా, ఈ బియ్యం మన దగ్గరికి రాకముందు ఎక్కడ ఉన్నాయి?
మన దగ్గర రాకముందు పొలంలో ఉంటాయి,
షాప్ లో ఉంటాయి.
అంటే షాప్ లో ఉంటాయి,
షాప్ లో ఉంటాయి, షాప్ లో ఉండకముందు రైతు దగ్గర ఉంటాయి. మన ఇంట్లో ఉన్న రైస్ మన దగ్గరకు వచ్చే పొలం నుంచి మన ఇంటికి వచ్చేంత వరకు చాలా ప్రాసెస్ లే వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇలా వెనక్కి 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 వెళ్తే రైస్ మన ఇంటికి వచ్చినప్పటి నుంచి పంట దగ్గరకు వరకు వెళ్తే ఎక్కడెక్కడ ఉంటాయి? వెనక్కి 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 వెళ్తే మన ఇంట్లో ఉంది రైస్, అది రాకముందు చిన్న షాప్ లో ఉంది, మన ఇంటి దగ్గర షాప్ లో ఉంది, ఏదో షాప్ లో ఉంది. దానికన్నా రాకముందు ఒక మిల్లులో ఉంది, ఆ మిల్లు కన్నా ముందు ఒక రైతు దగ్గర ఉంది, ఆ రైతు దగ్గర కన్నా రాకముందు ఎక్కడుంది? పంట రూపంలో ఉంది,
పొలంలో ఉంది.
అంటే పంట రూపం కన్నా ముందు ఎక్కడుంది? విత్తనంలో ఉంది కదా,
భూమిలో ఉంది.
విత్తనం భూమిలో వేసాకే కదా ఇదంతా ప్రాసెస్ వచ్చింది రైట్. ఈ విత్తనం నుంచి ఈ రైస్ రూపంగా మారేంత వరకు మనిషి కృషి ఉంది దాంట్లో. అలాగే ప్రతి జీ, అంటే ఇప్పుడు ప్రతి ప్రతి పంట కూడా అలాగే వచ్చింది.
అవును అవును మేడం.
కానీ వీటికి ఏ వేటి తోడు తీసుకుని ఇవన్నీ పండుతున్నాయి? పంచభూతాల యొక్క తోడు తీరునే కదా.
అవును
అంటే గాలి, వెలుతురు, నీరు, భూమి, ఆకాశం వీటి యొక్క తోడుతోనే కదా. అలాగే భూమిలో ఎన్నో జీవరాశులు ఉంటాయి, పురుగులు ఉంటాయి, రకరకాల జీవులు ఉంటాయి, వీటన్నిటి తోడు తీసుకుని ఎదుగుతుంది. అలాగే ఇప్పుడు రైస్ గోధుమలైనా అంతే. అలాగే మనకి మిల్క్ తాగుతుంటాం, పాలు తాగుతుంటాం, అవి కూడా భూమిని ఆధారంగా చేసుకునే, భూమి మీద పండిన పంటను తినే అంటే మొక్కలను తినే అవి కూడా ఆహారాన్ని తీసుకుని పాలిస్తున్నాయి. అలాగే ఏ జీవిది ఇప్పుడు మనం కూడా భూమి మీద పండే ఆహార పదార్థాలని అంటే ఈ పంచభూత తత్వాల నుంచే ఏదైతే బేస్ గా తీసుకుని ఆధారంగా తీసుకుని పండుతున్న ప్రతి దాన్ని మనం తీసుకుంటున్నాం. ఈవెన్ నాన్ వెజ్ తినే వాళ్ళైనా మేకలైనా కోళ్ళైనా అవి కూడా ఇక్కడున్న ఈ భూమి మీద ఉన్న వాటిని తీసుకుని అవి పెరుగుతున్నాయి, అంటే ఈ పంచభూతాలని తీసుకుని పెరుగుతున్నాయి. అలాగే ప్రతిదీ కూడా రూపం బట్టి, రంగు బట్టి, వాటి వాసన బట్టి, వాటి స్ట్రక్చర్ బట్టి వాటికి ఒక్కొక్క పేరు పెట్టాం. కానీ ఇవన్నీ తీసుకుని అంటే ఈ పంచభూతాలని ఆధారంగా తీసుకుని ఇవన్నీ ఎదుగుతున్నాయి అంతే కదా. కానీ మూలం ఏంటి? ఈ పంచభూతాలే కదా. సో ఆ భావనలో వెనక్కి వెళ్ళి చూడమని నాకు మెసేజ్ వచ్చింది. అంటే చూడు, వెనక్కి వెళ్ళు అంటే నీ ఇంట్లో ఉన్న కూరగాయలు కాని, బియ్యం కాని, ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు చూడు. ఇప్పుడు ఆవాలైనా, జీలకర్ర అయినా, మెంతులైనా, లేదా కందిపప్పు అయినా, పెసరపప్పు అయినా, ఏదైనా తీసుకో. అంటే ప్రతిదీ కూడా ఎంత బ్యూటిఫుల్ గా జరుగుతుంది, విత్తనంలో ఎంత రహస్యం దాగి ఉంది. ఇంకా ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏదో ఒకసారి ఇలాగే కూర్చున్నాను, ఫుడ్ గురించి ఏదో వచ్చినప్పుడు లోపల ఇట్లా కూర్చున్నప్పుడు చూపించింది అనమాట. అన్నిట్లోనూ పరమాత్మ తత్వమే ఉంది, అన్నిట్లో నిరాకార రూపంగా దైవమే ఉన్నాడు అనే భావన కలిగినప్పుడు అప్పుడు ప్రశాంతం అయిపోయింది లోపల. అందుకే ఏ ఫుడ్ తింటున్నా, ఇది మంచి, ఇది చెడు, ఏ ఉండదు. టేస్ట్ బట్టి ఉపకారాలు సరిగ్గా లేకపోతే మనం బాగుంది బాగాలేదా అంటాం, అదే ఉపకారాలు సరిగ్గా పడితే బాగుంది అనిపిస్తుంది మనకి తగ్గట్టుగా వేస్తే. అది నీ టేస్ట్, నా టేస్ట్ ఒకటి కాదు. నీకు ఒకలా పడితే ఇష్టం, నాకు ఒకలా పడితే ఇష్టం. నేను ఈ రూపం పట్టుకున్నావు, నువ్వు ఆ రూపం పట్టుకున్నావు, అంతే తేడా. సో నీ టేస్ట్ నేను నచ్చేటట్టు చేసుకుంటే అదే సమాన స్థితి అయిపోతుంది. అక్కడ ఏదైనా నచ్చుతుంది. అలా ప్రతిదీ చూడు, ప్రతి అబ్జర్వ్ చేస్తూ పో. అంటే సృష్టిలో ప్రతిదీ కూడా ఆ పంచభూతాల నుంచే వస్తున్నాయి, అంటే పరమాత్మ నుంచే వస్తున్నాయి.
ఓకే, అవును.
బాయ్
బాయ్ మేడం.
వన్స్ అగైన్ అందరికి హాయ్. నేను ధర్మస్థాపన ఛానల్ని టెలిగ్రామ్లో స్టార్ట్ చేశాను, దాంట్లో మీరందరూ జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పటి నుంచే కాకుండా పాతవి నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి స్టోర్ అవుతాయి, కనుక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఈ టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా దానికి సంబంధించి ఏది కూడా ఫోన్లో స్టోర్ కాదు, కాబట్టి మెమొరీ స్పేస్ కూడా మీకు సేవ్ అవుతుంది. కనుక టెలిగ్రామ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్కి వెళ్ళి.
టెలిగ్రామ్ యాప్లో జాయిన్ అయ్యాక నాకు టెలిగ్రామ్ నుంచి మెసేజ్ పెట్టండి నా ఫోన్ నెంబర్కి.
ధర్మస్థాపన ఛానల్ లింక్ను పంపిస్తాను. నా ఫోన్ నెంబర్ 9390151912. అలాగే యూట్యూబ్లో శ్రీధర్ న్యూ ఎనర్జీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. SREEDHARNEWENERGY. అలాగే నా వెబ్సైట్ని కూడా సందర్శించండి, బుక్ ప్రింట్అవుట్ తీసుకోవడానికి, అలాగే మిగతా ఆడియోస్ వినడానికి. నా వెబ్సైట్ డీటెయిల్స్ dharmam.com.
DARMAM.com. Bye.